మహాజ్ఞాన్ క్లాస్ కి మీ అందరికీ స్వాగతం. మనం ఇజోటరిక్ ఎస్ట్రాలజీ చెప్పుకుంటాం.
సారీ, ఒక్క నిమిషం బ్రేక్ చేస్తున్నా. ఈ కాల్ ఎవరు ఇనిషియేట్ చేసింది?
అరుణ.
నేను అరుణ. సంతోష్ తాడికొండ, పమిడిపాటి వెంకట్, వీళ్ళందరూ యాడ్ చేయట్లేదని చేస్తుంటే యాడ్ అవ్వట్ల
ఫ్రెండ్ లిస్ట్ లో లేరు. వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపిస్తాను.
అయితే నేను కాల్ ఏం చేసి నేను మళ్ళీ కాల్ చేయను.
కాల్
సారీ ఆల్ ఆఫ్ యూ.
నో ప్రాబ్లం. మాస్టర్ చెప్పండి. అయితే అదే మెడిసిన్ ఇంకా నెక్స్ట్ వారం వేసుకోండి. బెల్ 30 వేసుకున్నాం కదా, బెల్ 200 వేసుకున్నాం, ఏం పర్వాలేదు. మనం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో 12 రాశులు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, కుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే 12 రాశుల గురించి, ఆ రాశుల ద్వారా విశ్వాంతరాళాల నుంచి వచ్చే అనంతమైన శక్తి ధారల గురించి చెప్పుకున్నాం. ఒక ఇంటికి తలుపులు ఉంటాయి, అలాగే కిటికీలు ఉంటాయి. ఆ ఇంటికి ఉన్న కిటికీల్లోంచి బయట నుంచి వెలుతురు గాలి వస్తాయి. ఆ రకంగానే ఈ మన భూమి అనేది ఒక ఇల్లు అనుకుంటే, ఈ భూమి పైన ఆకాశంలో కిటికీలు లాంటివి అనమాట ఈ రాశులు. వాటి ద్వారా మనకు ఎక్కడెక్కడో ఉన్న శక్తిధారలు మనకి ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. భూమి మీద ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనా, అలాగే యానిమల్ కింగ్డమ్, హ్యూమన్
కింగ్డమ్,
ఈ రకంగా ఈ 12 రాశుల్లో మనకు ఒక 12 అమావాస్యలు, 12 పౌర్ణిమలు ఉంటాయి. అమావాస్య అంటే ఎలా అని చెప్పుకుంటామంటే, సూర్యుడు చంద్రుడు ఒకే డిగ్రీల్లోకి వస్తారు. అంటే రెండు బిందువులని కలిపేసేస్తే ఏమవుతుంది, ఒక్కటిగా కనిపిస్తుంది. అలాగా సూర్యుడు చంద్రుడు విడిగా ఉండకుండా ఒకళ్ళు ఒకళ్ళు పూర్తిగా ఏకమైపోయిన స్థితి. సూర్యుడు ఆత్మకి గుర్తు అయితే చంద్రుడు మనస్సుకి గుర్తు. ఈ సూర్యుడు చంద్రుడు కలిసిపోతే మనకు ఆ రోజు అమావాస్య. అంటే మన చంద్రుడు కనబడ్డు అంటే మనస్సు ఉండదు. ఆ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎవరంటారు, వ్యక్తి మనస్సు లేకపోతే తానే ఉంటాడు. అలాగా సూర్యుడే ఉంటాడు ఆ రోజు అమావాస్య నాడు, చంద్రుడు ఉంటాడు. సూర్యుడు అంటే ఆత్మే ఉంటుంది తప్ప మనస్సు ఉండదు. ఆ రకంగా మేషరాశిలో అమావాస్య వస్తే కనుక, మేషరాశి అమావాస్య ఎప్పుడు కూడా, అలాగే వృషభరాశి అమావాస్య, అమావాస్య ఎప్పుడు వచ్చినా కూడా మనస్సు అనేది ఉండకుండా తాను ఉంటాడు. అలాగా సృష్టిలో జరిగే ఈ కార్యక్రమమే మనలో కూడా అమావాస్య నాడు జరగాలి. ఎలాగంటే అప్పుడు మన మనస్సు పనిచేయకుండా మనలో మనం ఉంటాం, మనంగా ఉంటాం అన్నమాట. మామూలు అప్పుడు ఏమంటాం, మనసు పనిచేస్తూ ఉంటుంది. మనసు ఎలా పనిచేస్తుంది, ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది. ఇంద్రియాలు ఏవేంటి ఉన్నాయి మనకు, కళ్ళు ఉన్నాయి, ఏవేవో చూడాలనిపిస్తుంది. చెవులు ఉన్నాయి, ఏవేవో వింటాం. అలాగా బహిర్ముఖం అవుతాం. అలా బహిర్ముఖం అవుతూ ఆ మనస్సు ఏమవుతుందంటే, మనలో ఉన్న శక్తి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ పరమహంస యోగానంద గురువు గారు, యుక్తేశ్వరగిరి గారు, శ్యామాచరణ్ లాహిర్ మహర్షులు వాళ్ళు చెప్తారు, ఈ శక్తి మనలో ఉన్నది వేస్ట్ ఎలాగవుతుంది అంటే, ఇంద్రియాల ద్వారా బయటికి పోతుంది మనస్సు. మనస్సు అనేది ఒక శక్తి యొక్క భాండాగారం అన్నమాట. మనం రోజు కోటి రూపాయలు ఉన్నాయి, మనం ఉద్యోగం చేయగలిగే కోటి ఉన్నాయి, హాయిగా కొంచెం కొంచెం ఖర్చు పెడుతుంటే ఏమవుతుంది, ఓ రోజుకి అంత ఖాళీ అయిపోతుంది. అలాగా మన మనసులో ఉన్న శక్తి అంతా కూడా ఇంద్రియాల ద్వారా బయటికి పోయి అంత మాత్రాన ఊరుకోదు అది. ఇంద్రియాన్ని దాని సుఖం ఉంది దీంట్లో అనక అనవసరమైన ఆశ కల్పించి దాని ద్వారా శక్తి వేస్ట్ అవుతుంది. దానికి చక్కటి కథ చెప్తారు ఉపనిషత్తులు. అదేంటంటే, ఒక కుక్క ఆకలి వేస్తూ రోడ్డు మీద పరిగెడుతుంది. అంతట్లో దానికి ఒక ఎముక కనిపించింది. ఆ ఎముక చివరిలో కొంచెం మాంసం ముక్కు ఉంది. ఇంకా అది ఏం చేస్తుంది, మెల్లిగా ఆ ఎముకకి అంటుకున్న మాంసంని తింటుంది అనమాట. అది చిన్నదే ఉంది కొంచెం ముక్క, అది అయిపోయింది. ఇంకా వదలట్లేదు దాన్ని, ఆ ఎముకని పట్టుకొని అది అలా కొరుకుతూ ఉంది. అలా కొరుకుతున్నప్పుడల్లా ఎముకకి సూదిగా ఉన్న పాయింట్ ఈ కుక్క నాలికి గుచ్చుకొని నెత్తులు కారుతుంది కుక్క నాలికలోంచి. అది ఏం చేస్తుంది, అలా చప్పరించి ఆ భలే ఉంది అనుకుంటూ ఇంకా 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 ఆ ఎముకనే పట్టుకుని అది దాన్ని తినే ప్రయత్నంలో ఏం చేస్తుందంటే నాలుక కోసుకుపోయి నెత్తులు కారి కారి అదే నెత్తులు ఇది భ్రమలో ఆ నెత్తులు తాగుతూ చివరికి ఏమందంటే నెత్తులు ఎక్కువగా కారిపోయి ఆ కుక్క కాస్త చచ్చిపోతుంది. ఇది ఒక కథ చెప్తారు. అలాగే ఇంకో కథ ఏం చెప్తారంటే, ఒకడు అడవిలో వెళ్తున్నాడు. అంతట్లో పెద్ద పులి గాండ్రింపు విన్నాడు వాడు. అమ్ము పెద్ద పులి అని చెప్పి ఇక్కడ దాక్కోవడానికి ఏముందని చూస్తే ఒక బావి ఉంది. గబుక్కుని బావి దగ్గరికి వెళ్ళి దాంట్లో దూకాలని దాక్కుందామని ట్రై చేస్తే అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఓడలు ఉన్నాయి. ఆ ఓడలు పట్టుకు ఏదో మూల దాక్కుందామలే అని చూశాడు. తీరా ఆ ఓడ పట్టుకుని అక్కడ ఆగేసరికి కింద ఎలుగుబంటి తిరుగుతుంది. అంటే వీటికంటే ముందర ఒక ఎలుగుబంటి ఆ పాడుపడిన బావిలో పడిపోయి ఉన్నాం. ఈ పరిస్థితుల్లో పైనుంచేమో పులి, కింద ఏమో ఎలుగుబంటి. పైకి వెళ్తే పులి తినేస్తుంది, కింద పడితే ఎలుగుబంటి పీక్ చంపేస్తుంది. ఈ పరిస్థితులు దుర్భరమైన పరిస్థితి ఉన్నప్పుడు అది పట్టుకున్న ఆ ఓడ మీద సన్నగా ఒక కదలిక వచ్చి నేనుంటున్నా అని చూస్తే పాము కదులుతూ వాడి వైపు వస్తాడు. వాడి పరిస్థితి ఊహించుకోండి ఎలా ఉంటుందో. అలాంటప్పుట అయ్యో అన్నాడు నోరు తెరిచి. అనగానే వాడి నాలుక మీద ఒకటి తీయటి బిందువు పడింది. ఆహా ఎంత బాగుంది అని చెప్పి దానికేసి చూశాడు. చూస్తే పైన ఒక తేనె తుట్టె ఉంది, దాంట్లోంచి తేనె బిందువులు కారుతున్నాయి. ఆహా ఎంత బాగుంది అని లొట్టలేస్తూ ఆ తేనె బిందువుల్ని ఆస్వాదిస్తున్నట. ఇది పరిస్థితి, ఇది ఉపనిషత్తు కథ. ఈ కథ మానవుడికి వర్తిస్తుంది అని చెప్తారు. మానవుడికి వాడిలో ఉన్న ఈ పులి, ఈ ఎలుగుబంటి, ఈ పాము, ఈ తేనెటీగలు ఎన్ని ఒక పాడు రెండు బావి, వాడు సెక్యూర్డ్ స్టేట్లో లేడు. ఆ తాడు పట్టుకున్నంతసేపే, ఓడ పట్టుకున్నంతసేపే వాడు దాని మీద ఉండగలడు. ఎప్పుడైతే పట్టుకోలేని పరిస్థితి చేతులు నొప్పులు కొట్టడం లేకపోతే మంటడం ఓపిక లేకపోవడం వస్తే అది వదిలేసేయంటే కింద పడితే ఎలుగుబంటి వాడిని చంపేస్తుంది. ఇలాంటి పరిస్థితి మనిషికి ఉన్నది. దీన్ని మర్చిపోయేవాడు ఎంతో నేను ఆనందంగా ఉన్నాను, ఎంతో సంపాదిస్తున్నాను, ఎంతో చక్కటి ఇళ్ళు కట్టుకున్నాను, నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నేను భ్రమలో జీవిస్తున్నాడు అని ఉపనిషత్తు చెప్తోంది. ఈ కథ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం అనుభవించే ఇంద్రియ సుఖాలు ఈ పైన పులి కింద ఎలుగుబంటి మధ్యలో పాము తేనెటీగలు ఉన్న హడావిడిలో వాడి నాలుక మీద ఒకే ఒక్క తేనె చుక్క రెండు తేనె చుక్కలు పడుతుంటేనే ఇంత బాగుందని సంతోషిస్తున్నాడు. అలాగే మన జీవితం కూడా అన్ని వైపుల నుంచి ఆక్రమించబడటానికి సిద్ధంగా ఉంది, లేకపోతే ఆక్రమించబడి ఉంది. వేటి వల్ల అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని షట్ దుర్గుణాలు. షట్ గుణాలు కాదు, షట్ దుర్గుణాలు, ఆరు దుర్గుణాలు. ఇవి మనిషికి ఎవరికైనా శత్రువులు. ఇలాంటి శత్రువుల్ని జయించాలి ఫస్ట్. ఇలాంటి శత్రువుని జయించాలంటే ఎవరు జయించాలి, ఎవరి శత్రువుని వాడినే జయించుకోవాలి. వీడి శత్రువుని పక్కవాడు వచ్చి జయించడు, ఇదేమి హెల్ప్ చేయడం కుదరదు ఇక్కడ. ఎందుకంటే అవి మన లోపల ఉంటాయి, అంతర్గత శత్రువులు. అంతఃశత్రువుల్ని ఎవరైతే ఆ శత్రువుల్ని పెంచి పోషించుకున్నారో వాళ్ళే వాళ్ళని వదిలించుకోవాలి, బయట వాళ్ళు ఏం చేయలేదు. కానీ మార్గం చెప్తారు. అలాగే ఆ కుక్క కథలో ఎలాగైతే నాలిక చీరుకుపోయి చచ్చిపోతుందో అలా మనం కూడా ఇంద్రియ సుఖాలను అనుభవించి అనుభవించి శరీరంలో ఓపిక ఎంత అయిపోయి ముసలి వయసు వచ్చేసరికి వాళ్ళకి ఓపిక ఉండదు, పక్క వాళ్ళు చేయట్లేదని వాళ్ళ మీద వీళ్ళ మీద విసుక్కుంటారు. ఇదంతా ఏంటంటే శక్తి నాశనం చేసుకోవడం. గాయత్రి మంత్రం ఏం చెప్తుందంటే, శక్తి సంపార్జించు, శక్తిని బాగా సంపాదించుకో, దాన్ని సద్వినియోగం చేయి అని చెప్తుంది. ఇది చెప్పుకోవడానికి మనం ఇజోట్రిక్ అస్ట్రాలజీలో 12 రాసుల గురించి చెప్పుకోవడానికి సంబంధం ఏంటంటే, అమావాస్య నాడు మనలో మనం ఉంటాం. మనలో మనం ఉన్నామంటే మనస్సు స్వస్థలు ఉండదు. ఎప్పుడైతే మనస్సు లేదో ఇంద్రియాలు అవన్నీ కూడా పడుకుని ఉంటాయి శుభ్రంగా, వాటికి ఏమీ యాక్టివిటీ ఉండదు. ఆత్మశక్తి మొత్తం బాగా ప్రస్ఫుటం అవుతుందన్నమాట. అలాగా పౌర్ణమి నాడు ఏమవుతుందంటే, సూర్యుడి యొక్క వెలుగు మొత్తం భూమి మీదకి చంద్రుడి ద్వారా పడుతుంది. అప్పుడు చంద్రుడు పూర్తిగా వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలుగటం భూమి మీద పడటం అనేది ఏదైతే ఉందో, పౌర్ణమి నాడు మనం మనలో ఉన్న ఆత్మశక్తి ఏదైతే ఉందో అది మనస్సు మీద పూర్తిగా ప్రతిఫలించి అది శరీరం మీదకి బాగా వస్తుంది. సూర్యరశ్మి చంద్రుడి ద్వారా భూమి మీద పడినట్టుగా ఆత్మశక్తి మనస్సు ద్వారా మన శరీరం మీద సంపూర్ణంగా ప్రతిఫలిస్తుంది. ఇది పౌర్ణమి నాడు అమావాస్య నాడు జరిగే కార్యక్రమాలు అన్నట్టు. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి, 12 రాసుల్లో 12 రెళ్ళు 24 ఉన్నాయి. ఈ 24 ఏవైతే ఉన్నాయో అక్షరాలు, ఆ 24 అక్షరాలు కూడా గాయత్రి మంత్రంలో ఈ 24 12 రాసుల్లో ఒక అమావాస్య ఒక పౌర్ణమి చెప్పిన 24 జరుగుతాయి. వాటికి సంకేతంగా 24 అక్షరాలు ఉన్నాయి గాయత్రి మంత్రంలో. ఈ మంత్రం ఏం చేస్తుందంటే మనల్ని మన చేతనత్వాన్ని సృష్టిలో జరుగుతున్న ఈ అమావాస్య ఈ పౌర్ణిమ సంఘటన ఏదైతే ఉన్నాయో వాటితోటి మనల్ని అనుసంధానం చేస్తాయి. ఒక పౌర్ణమి నాడు సృష్టి మొత్తానికి ఏ విధమైన ఉపయోగం జరుగుతుందో అలాంటి ఉపయోగం మనకు వ్యక్తిగతంగా జరుగుతుంది. అమావాస్య నాడు ఏ విధమైన ఉపయోగం జరుగుతుందో ఆ రకమైన ఉపయోగం మనకు వ్యక్తిగతంగా జరుగుతుంది. గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలు సంవత్సర పురుషుడు ని చెప్తుంది అని చెప్తారు పెద్దలు. ఆ సంవత్సర పురుషుడే ఈ 12 అమావాస్యలు 12 పౌర్ణిములు గల సంవత్సర పురుషుడే 24 వాటిని పర్వాలంటారు. ఆ 24 పర్వాలకి గుర్తుగా 24 అక్షరాలు ఉన్నాయి. ఈ 24 అక్షరాల ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సంకేతం. ఒక పెద్ద మ్యాప్ ఉంది, ఇండియా మ్యాప్, దాంట్లో ఢిల్లీ అని ఒక చుక్క పెడతాను. ఆ చుక్క మీద వేలేసి ఢిల్లీని పట్టుకున్నానంటే కుదురుతుందా? ఇదే ఢిల్లీ అంటే కాకపోతే మనకు తెలుస్తుంది, ఓహో ఇది ఢిల్లీ, ఇది కలకత్తా, ఇది హైదరాబాద్, ఇది బాంబే, ఇది అలాగే వరల్డ్ మ్యాప్ చూస్తే ఇది న్యూయార్క్, ఇది అమెరికా అని తెలుస్తుంది. అంత మాత్రాన మన చేతిలో ప్రపంచం అంతా లేదు, కాకపోతే గుర్తుగా చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే 24 అక్షరాల్లో అనంతమైన శక్తి ఇమిడి ఉన్నది ప్రతి ఒక్క అక్షరంలో. ఆ ప్రతి ఒక్క అక్షరంలో అనంత శక్తులు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 24 శక్తి కేంద్రాలైన ఈ అక్షరాలు సృష్టిలో జరిగే 24 పర్వాలకి గుర్తు. ఆ పర్వంలో ఏం జరుగుతుంది, మేషంలో జరిగే అమావాస్య నాడు ఏం జరుగుతుంది, మేషరాశికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అలాగే వృషభ రాశిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, అలాగే మిథున రాశిలో కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాం. మేషరాశిలో పౌర్ణమి అయితే చైత్ర పౌర్ణిమ, చైత్ర పౌర్ణమి నాడు ఏమవుతుంది, అలాగే వృషభ రాశిలో జరిగితే వృషభ పౌర్ణిమ, లేకపోతే వైశాఖ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణమి నాడు ఏమవుతుంది, బుద్ధ భగవానుడు జ్ఞానాన్ని ప్రసాదించి. ఇవి ఎలాగైతే జరుగుతున్నాయో అలా గాయత్రి చేయడం వల్ల ఈ 24 అక్షరాల శక్తిదారులు మనలో పనిచేయడం వల్ల మనం గాయత్రి మంత్రం చేసిన ప్రతిసారి ఈ 24 పర్వాల శక్తి మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది కాన్షియస్గా అంటే గుర్తుపెట్టుకుని చేయాలి. మన ఈ ఇసోట్రిక్ అస్ట్రాలజీ కానీ గాయత్రి మహావిజ్ఞాని కానీ చెప్పుకునేటప్పుడు ప్రతిసారి ఒకటే చెప్పుకుంటున్నాం, అదేంటంటే సాధన అంతా కూడా గుర్తు మీద ఆధారపడింది. మన జీవితమే ఒక గుర్తు మీద ఆధారపడింది. దాన్ని సైన్, SIGN సైన్ అంటాం, తెలుగులో లింగ శరీరం అంటారు. ఏవేవైతే గుర్తులు ఉంటాయో ఆ గుర్తులు బట్టి మనం ఒక వ్యక్తిని గుర్తుపట్టచ్చు. కిషోర్ని చూస్తే కిషోర్ అని ఎలా తెలుస్తుంది, ఆయన ఫేషియల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, వాక్ ఎలా ఉంటుందో, ఆ కళ్ళు ఎలా ఉంటాయో, మిగతా బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అలా దూరంగా నడిచి వెళ్ళిపోతున్నా వెనక నుంచి చూసినా హలో కిషోర్ అని పిలవగలం. ఎలా పిలుస్తామంటే మనకు ఆ ఫెమిలియారిటీ ఉంది, అది గుర్తు ఉంచుకున్నాం మనం. అలాగ మనం ఎప్పుడూ కూడా గాయత్రి మంత్రానికి ఉన్న మూలభూతమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని
లింగ శరీరము సింబల్ అని చెప్తున్నా,
అది గుర్తు అంటాం, లింగ శరీరం అంటే గుర్తు గల శరీరం, దాంట్లో కొన్ని గుర్తులు ఉంటాయి, ఆ గుర్తు బట్టి మనం మనిషిని గుర్తుపడతాం. అలాగే గాయత్రి మంత్రాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఎలాగా అంటే సమస్త శక్తులకి మూలము. సమస్త శక్తులు ఏమన్నాయి సృష్టిలో అంటే మనకు తెలిసినవి చాలా తక్కువ, తెలియనివి ఎక్కువ. అంటే గురువు గారు ఇచ్చిన దాంట్లో వేదమాత, దేవమాత, విశ్వమాత అంటే సమస్త వేదాలు గాయత్రి నుంచే వచ్చాయి, సమస్త దేవతలు గాయత్రి నుంచే వచ్చారు, ఈ విశ్వం మొత్తం గాయత్రి నుంచే వచ్చింది. అంటే మనం ఏమేమి తెలుసుకోగలమో అవి మొత్తం గాయత్రి నుంచే వచ్చాయి. అంటే సమస్త జగదాధారాయ నమః అది గాయత్రి అంటే, అన్నిటికీ సమస్త జగదాధారాయ నమః, సమస్త జగద్ధాత్రే నమః, సమస్త జగద్ ప్రసూత్రే నమః. ప్రసూత్రే నమః అంటే అన్నిటిలోంచి వస్తుంది, దాన్నే సవిత అంటాం. అన్నిటికీ మూలము, సమస్తానికి మూలం ఏదో అది గాయత్రి. ఇది గుర్తుంచుకోవాలి. నేను గాయత్రి చేస్తున్నాను అని అనుకునే ముందు ఏం చేయాలంటే గాయత్రి అంటే ఎవరో గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఫోన్ చేయాలి, స్కైప్లో మీతో ఎవరితోన్నా కాంటాక్ట్ చేయాలి, ఎవరితో కాంటాక్ట్ చేయాలో గుర్తుండి వాళ్ళని కాంటాక్ట్ చేయాలని కాల్ చేస్తేనే వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు తప్ప, స్కైప్ అకౌంట్ ఓపెన్ చేసి ఎక్కడో చోట టిక్కు అదే కాల్ అని కొట్టినంత మాత్రాన నేను కోరుకున్న వాళ్ళు రారు కదా. కాబట్టి మనకు భౌతిక జీవితంలోనే ఒక వ్యక్తిని కలవాలంటే ఆ వ్యక్తి మనకు గుర్తుండాలి, ఆ వ్యక్తి నెంబరో లేకపోతే ఐడియో ఏదో ఒకటి గుర్తుండి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఎంత అవసరం అవన్నీ. అలాగా విశ్వానంతటికీ మూలమైన దివ్య తేజస్సుని మనం కాంటాక్ట్ చేయాలంటే మనకు కూడా గుర్తు ఉండాలి. ఏమని గుర్తుండాలి? నాకు ఈ సమస్తమైన అనంతకోటి బ్రహ్మాండాలకి మూలమైన ఈ ఆద్యశక్తి ఏదైతే ఉందో ఆ ఆద్యశక్తిని నేను ప్రార్థిస్తున్నాను, ఏమని, నా అంతరంగంలో అవతరించమని, నా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించమని, నాలో పాపాలన్నీ పోగొట్టమని, నాలో ఉన్న దుఃఖాలన్నింటినీ కారణాలు తీసేయమని, నన్ను పవిత్రుని చేయమని, శ్రేష్ఠుని చేయమని, దేవతగా తీర్చిదిద్దామని అని ఒకవైపు. రెండో వైపు ఏంటంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనేది మళ్ళీ మనకు లక్ష్యం ఏంటి, భూమిపై స్వర్గావతరణ అనే మా గురువుదేవుల సంకల్పం నెరవేర్చడానికి నన్ను యుగశిల్పిగా తీర్చిదిద్దు. ఈ యుగశిల్పి అనేది చాలా ముఖ్యమైన మాట. అలాగే నన్ను ఒక పరివ్రాజకుడిగా గురువుగారు కోరుకుంటున్నట్టుగా నన్ను తీర్చిదిద్దు. అలాగే భూమిపై ఉన్న జీవులందరిలో దైవత్వము ప్రకటించబడాలి, దైవత్వము వ్యక్తీకరించబడాలి, ప్రతి జీవుడు దైవముగా తయారు కావాలి అనే గురుదేవుల సంకల్పం సాకారం కావాలి. దీనికోసం నేను గాయత్రి చేస్తున్నాను అంతే, నాకు ఇంతకంటే ఇంకా వేరే ఆలోచన లేదు. వీటితో పాటు వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం అని గురుదేవు ఇచ్చిన ఈ సంకల్పమే నా సంకల్పం అని మనం మధ్య మధ్యలో కాదు, సాధన మొదలుపెట్టే ముందు పంచ ఉపచార పూజ చేసి చేయమన్నారు గురువు గారు. గాయత్రి మాత చిత్రపటం పెట్టుకోవాలి, ధూపం, దీపం, నైవేద్యం, అలాగే మనం చందన ధారణ, తర్వాత చిన్నగా పుష్పాలు అర్పించడం, చివరిలో ఉద్వాసన, ఇలాగా లఘువుగా పంచోపచార పూజ చేసి గాయత్రి మాతకి ఆ తర్వాత అనుష్ఠానం ప్రారంభించాలి. ఆ గాయత్రి మంత్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాసులో నీళ్లు ఎదురుకుండా పెట్టుకోవాలి, ఎందుకంటే నీళ్ళకి ఆకర్షించే శక్తి ఉంటుంది. ఆకర్షించే శక్తి మనస్సుకి ఎలా ఉందో నీళ్ళకి ఎలాగో ఉంటుంది. ఆ నీళ్లను తీర్థంగా అందరూ గుచ్చుకోవచ్చు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఎప్పుడెప్పుడు గాయత్రి చేస్తున్నాం అప్పుడప్పుడల్లా గుర్తు తెచ్చుకోవాలి, మనం ఎవరితో అనుసంధానం అవుతున్నాం, ఈ సమస్త సృష్టికి మూలభూతమైన ఆద్యశక్తితో అనుసంధానం అవుతున్నాం. అలాగే 12 రాసుల్లో భూమి మీదకి వస్తున్న శక్తిధారలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను స్వీకరిస్తున్నాను. మేషంలో ఉన్న శక్తి వృషభంలో ఉండదు, వృషభంలో ఉన్న శక్తి మిథునంలో ఉండదు, మిథునంలో ఉన్నది కర్కాటకంలో ఉండదు, వీటిలో ఇక్కడవన్నీ ఉన్నది మీనంలో ఉండదు. కాబట్టి ఈ కంబైన్డ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ రాసులన్నింటిలోంచి వచ్చాయి, అది ప్రతీది కూడా నాలోకి అవతరించుగాక. ఈ శక్తిని ఏం చేసుకుంటామంటే గురువుదేవులు ఇచ్చిన సంకల్పం నెరవేర్చడానికి ఉపయోగిస్తాను అని ఒక సంకల్పం ఉండాలి. ఇది పెట్టుకుని మనసులో మనం గాయత్రి చేయాలి. అలాగే గాయత్రి మంత్రం చాలా విశేషమైనది అని ఎందుకు చెప్పుకుంటామంటే భాగవతం మొదలు పెట్టేటప్పుడు ఇది గాయత్రికి వ్యాఖ్యానం అని చెప్తారు. అప్పుడు గాయత్రి ఎలా ఉంది అంటే భాగవతంలో సత్యం పరం ధీమహి, సత్యం పరం ధీమహి ఏడే అక్షరాలు ఉంటాయి దాంట్లో. ఏడు అక్షరాలున్న ఆ గాయత్రి మంత్రం భాగవతంలాగా మనందరికీ పరిచయం చేయబడింది. భాగవతంలో ఏమేమి ఉంటాయి, భాగవతంలో ఉన్న కథలు ఏంటి, అన్నీ కూడా ఈ భూభారాన్ని తగ్గించడానికి సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతరించడం, మన మనకందరికీ కూడా ఆ భగవద్గీత ద్వారా సాధనకు సంబంధించిన అన్ని విశేషాలు అందించడం, ఇదంతా భాగవతంలో ఉంటుంది. ఏడు రోజుల్లో ఒక వ్యక్తి చచ్చిపోతాడంటే అతను శరీరం వదిలేసే స్థితికి వెళ్ళడం తప్ప మరణించడం అనే స్థితి కాకుండా అనే ఫార్ములా మొత్తం భాగవతంలో ఉంటుంది. భాగవతం ఆ భాగవతంలో ఉన్న కథలన్నీ చదవటం వల్ల, శ్రీకృష్ణ లీలలు వినటం వల్ల మనకు శ్రీకృష్ణ పరమాత్మతోటి అనుసంధానం వస్తుంది, వచ్చి మనం లీనమవుతాం. గంధర్వలోకం అని ఒక లోకం ఉంటుంది, గంధర్వలోకంలో వచ్చిన తేజస్సు మనల్ని ఏం చేస్తుందంటే లీనమైపోయేటట్టు చేస్తుంది, తన్మయం అయిపోతాం అన్నమాట. అంటే తత్ ప్లస్ మయం, తన్మయం అది ఇది మనం ఒకటైపోతాం. కొందరు సినిమా చూస్తూ సినిమాలో జరిగేవి అన్నీ జరుగుతున్నట్టుగా ఏడ్చేసేవాళ్ళు ఉంటారు, ముక్కు చీతేసుకుంటూ ఉంటారు, వాళ్ళు తలబాదు కొట్టుకుంటే వీడు కూడా అయ్యో నిజమైపోయినట్టుగా వీలైపోతారు. అదంతా ఏంటంటే తన్మయత్వం చెందడం. అలాగా ఈ భాగవతంలోని కథలతోటి పాత్రలతోటి తన్మయత్వం చెందడం, తద్వారా మనలో ఉన్న రకరకాల అన్నీ పునీతం అవ్వడం, లోపాలన్నీ సవరించబడటం, ఇవన్నీ జరిగి మనం కూడా భాగవతంలో ఒక శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు, నేను ఈ భాగవత రూపంలో ఎప్పుడూ ఈ భూమి మీద ఉంటాను నేను అని శ్రీకృష్ణుల వారు ఒక వాగ్దానం. అంటే శ్రీకృష్ణుడు శరీరం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోకూడదు, శ్రీకృష్ణుడు ఎప్పుడూ భాగవత రూపంలో మన దగ్గరే ఉన్నాడు. అలాగే గురువుగారు ఎప్పుడూ ఆత్మకథ రూపంలో మన దగ్గరే ఉంటారు, అదేదో పుస్తకం చెప్పి ఎక్కడ పెడితే ఎక్కడ పెట్టడం అలా చేయకూడదు. గురు చరిత్ర అవన్నీ కూడా అంతే, సాయి చరిత్ర అలాగే మాతాజీ చరిత్ర, మహాదేవి మహాత్ముల పుస్తకాలు ఏవైనా సరే దాంట్లో వాళ్ళే ఉంటారు. ఇంకా గాయత్రి మంత్రం మనం చేస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను సరే, ఎన్నిసార్లు చెప్పినా ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆ గుర్తు లేకపోవడం వల్ల తలనొప్పి, సడన్గా మన పేరు మర్చిపోయాం గుర్తు లేదు అప్పుడేమవుతుంది ప్రాబ్లం. అలాంటిది మనకే మూలమైన, మనకే అందరికీ సృష్టికి సమస్త కోటి బ్రహ్మాండాలకి మూలమైన గాయత్రిని నేను గుర్తుపెట్టుకోవాలి అని గుర్తు లేకపోతే ఎంత దుస్థితి అని. అలాంటి దుస్థితి నుంచి మనం బయటపడటం అనేది ఎప్పుడో జరిగింది, అదంతా గురువుగారి అనుగ్రహం వల్ల. కనుక ఈ 12 రాసుల యొక్క అటు పౌర్ణిమ ఇటు అమావాస్యల యొక్క ఎఫెక్ట్ నా మీద పడుతుంది అని భావన చేయాలి. అలాగే ఇక్కడ ఈసోట్రిక్ అస్ట్రాలజీలో మా శ్రీకే గారు ఇచ్చిన ఒక సాధన రహస్యం ఏంటంటే, అమావాస్య పౌర్ణిమ అనేవి వ్యక్తిగతంగా ఉంటాయి, భౌతికంగా బయట జరుగుతున్న అమావాస్య పౌర్ణిమ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక అమావాస్య ఒకరి పౌర్ణిమ ఉంటుంది. అదేంటంటే మనం పుట్టినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు మేషరాశి జరుగుతుంటుంది, అక్కడ సాయన సిద్ధాంతం ప్రకారం రవి ఉంటాడు. ఎప్పుడైతే మనం చంద్రుడు అక్కడికి వచ్చాడు అంటే అశ్విని భరణి కృతిగా మొదటి పాదం నడుస్తున్నప్పుడు చంద్రుడు కూడా సరిగ్గా మేషంలో ఉంటాడు, అప్పుడు రవిచంద్రుడు ఒకచోట ఉంటాడు కాబట్టి అది అమావాస్య. అదే చంద్రుడు అలా తిరిగి వచ్చి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ అక్కడికి వచ్చేప్పటికీ 3 పాదాలు, అప్పుడు సరిగ్గా తుల్లా ఉంటాడు చంద్రుడు, అది పౌర్ణిమ. అంటే ఆ వ్యక్తికి అది అమావాస్య, ఇది పౌర్ణిమ. ఇంకొకళ్ళు ఎవరో 15 పుట్టారు అంటే సింహరాశి, సింహరాశిలో రవి ఉంటాడు, మఖాపుబ్బ ఉత్తర ఉన్నప్పుడు అది అమావాస్య. సరిగ్గా కుంభరాశిలో ఉన్నప్పుడు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర నక్షత్ర పాదాలు ఉన్నప్పుడు సరిగ్గా సింహానికి కుంభానికి 180 డిగ్రీస్ అక్కడ చంద్రుడు ఉన్నప్పుడు అది పౌర్ణిమ. అది వ్యక్తిగతమైన అమావాస్య, వ్యక్తిగతమైన పౌర్ణిమ అని చెప్పారు. ఆ సమయాల్లో కూడా ఈ గాయత్రిని ఎక్కువ చేసుకోవడం వల్ల సాధనలో చాలా తొందరగా ముందరకెళ్తాం. వీటిని పర్వాలు అంటారు. పర్వము అంటే ఏంటంటే ఒక చెరుకు గడ ఉందనుకోండి, ఆ చెరుకు గడకి అక్కడక్కడ ఇలాగ నాట్స్ లాగా ఉంటాయి, తీయగా ఉంటుంది అక్కడ, అందుకని అలాంటి తీపిదనం ప్రసాదించేది పర్వము. భీష్మ పర్వం, శాంతి పర్వం, అనుశాసిక పర్వం, ఇలాగా భారతం అంతా 18 పర్వాలతో కూడి ఉంటుంది. అలాగే 18 రోజులు యుద్ధం జరిగింది, 18 అధ్యాయాలతోటి భగవద్గీత నడిచింది. ఇదంతా కూడా అక్కడ పర్వము అని ఎలాగే చెప్పారో ఇలాగే మనకు రాబోయే రోజుల్లో మిగతా పండుగలన్నీ పోతాయి. ఆ పండుగలు కాకుండా పర్వాలు ఉంటాయి, అవి అమావాస్య పౌర్ణిమ. ఇవి గుర్తుపెట్టుకుంటూ గాయత్రి మంత్రాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే, భగవంతుడు అంటే భగవంతుడు అంటే ఎవరు ప్రశ్న. దానికి గురువుగారు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే, ఎవరికైనా సరే మనోబలమై నిజమైన భగవంతుడు. మనస్సుకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? బలమెవ్వడు దీనులైన బలమెవ్వడు పుణ్యయోగి జనముల పాలు అని భాగవతంలో ఒక పద్యం ఉంది. ఆ పద్యం ఏంటంటే, బలమెవడు అని ప్రశ్న వేసి చివరికి అందరికీ మూలమైన వాడే నాకు బలం అంటాడు ప్రహ్లాదుడు. అలాగా మనందరికీ మన మనస్సుకి కానీ ప్రాణానికి కానీ శరీరానికి కానీ బలం ఎవడు అంటే, అందరికీ బలవంతుడు ఎవరంటే, అనంత శక్తయే నమః. అనంత శక్తుడు అనైన ఆ పరమాత్మయే మనందరికీ బలాన్ని ఇచ్చేవాడు. సవిత, సవిత అంటేనే, సా అంటేనే శక్తి, సవిత అంటేనే సమస్తాన్ని సృష్టించేది. కాబట్టి సమస్తంలో బలం కూడా ఉంటుంది కదా. బలము అంటే ఫిజికల్ బలం ఉండదు, ఎప్పుడు మానసికంగా ఉంటుంది బలం. బలం కోరుకున్నప్పుడు చేతుల్లోకి వస్తుంది. ఎక్కడుంటుంది అంతవరకు బలం అంటే, ఆకాశంలో ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు ఒక చిటికిన వేలతో గోవర్ధన పర్వతం ఎత్తాడు అని చూపిస్తాడు. ఆ మామూలుగా అయితే చాలా అందంగా చాలా సుకుమారంగా ఉంటాడు కదా, మరి అంత బరువైంది చిటికిన వేలతో ఎలా ఎత్తాడంటే, అక్కడికి ఆ టైంకి బలం వస్తుంది ఆయన కోరుకోగానే. ఇది మనం కూడా ప్రాక్టికల్గా చేసి చూసుకోవచ్చు ఎప్పుడన్నా. ఎలాగంటే, ఈ మనకు బలం ఎప్పుడు కావాలో అప్పుడు ఈ ఆకాశంలో ఉన్న బలం నాలోకి రావాలి అని మీరు సంకల్పించాలి. దానికంటే ముందర గుర్తుపెట్టుకోవాలి, ఏమని బలం ఆకాశంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. బలం ఆకాశంలో ఉంది. ఇంతకీ ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే, సపోజ్ మీరు మీ సిస్టమ్ ముందు కూర్చున్నారు, మీకు మీ స్క్రీన్కి మధ్యలో కాస్త డిస్టెన్స్ ఉంది, ఈ మధ్యలో ఉన్న ఖాళీ అది ఖాళీ కాదు, అది ఆకాశమే అంత. మీరు ఒక కుర్చీలో కూర్చున్నారు, కుర్చీ మీ చుట్టూ ఉన్నదంతా కూడా ఆకాశం. ఆకాశంలో ఏముంటుంది అంటే, పరబ్రహ్మం ఉన్నారు. మనకు ఎలాగైతే శరీరం ఉందో అలాగా భగవంతుడికి కూడా శరీరం ఉంది, అది ఆకాశము. ఆ ఆకాశంలో ఉన్న భగవంతుడికి ఏ లక్షణాలు ఉన్నాయంటే, చిత్ శక్తి ఉంటుంది. చిత్, దాని పేరు చిత్ అంతే. ఇప్పుడు ఆటం బాంబు ఉందనుకోండి, దానికి ఒక శక్తి ఉంది, దాన్ని ఏమంటాం, అటామిక్ ఎనర్జీ అంటాం, అణుశక్తి అంటాం. అణుశక్తి అంటే ఏంటండి? అణుశక్తి ఎందుకు అనాలి మేము? ఇంకో ఏదో శక్తి అంటామంటే ఇష్టం అను, కానీ అందరికీ అర్థమైన భాష అణుశక్తి. అలాగా మన ఋషులు దర్శించిన ఆ శక్తి పేరు చిత్. చిత్ అంటే వెలుగు, ప్రకాశము, చైతన్యము. యాదేవి సర్వభూతేషు చితిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అది చితిరూపేణ సంస్థిత. మనందరిలో కూడా చిత్తుగా ఉంది. మనం తెలుగులో రాస్తాం చిత్తు రాసే ఉంటాం, చిత్తు రాసే ఉంటాం రఫ్ అనమాట ఇంగ్లీష్లో. ఇక్కడ చిత్తు కాదు, చిత్. అలాగా భాగవతంలో ఈ సత్యం పరం ధీమహి, ఏదైతే సత్యము, ఏదైతే పరము, అన్నిటికీ పరము, ఆ సత్యము ధీమహి అంటే నేను ధారణ చేసుకుంటున్నాను. అంటే మనకు ఏది కనిపిస్తుందో, ఈ సృష్టి మొత్తానికి భగవంతుడి సృష్టి ఏదైతే ఉందో, దీని అంతటికీ మూలమైనది ఏదైతే ఉందో, ఈ కనిపిస్తున్న దాని అంతటికీ బియాండ్ దట్ పరమైనది ఏదైతే ఉందో, ఆ సత్యాన్ని నాలో ధారణ చేసుకుంటున్నాను అని ఇచ్చిన దానికి వ్యాఖ్యానంగా భాగవతం వస్తే, అదే గాయత్రి మంత్రం 24 అక్షరాల తోటి రామాయణం వచ్చింది. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క 1,000 శ్లోకాల ముందర ఒక్కొక్క గాయత్రి మంత్రం మొదటి అక్షరం ఉంటుంది. తత్వం మొదలయ్యి గాయత్రి మంత్రం యాత్తుతో అంటే ఎత్తుతో ఎండ్ అవుతుంది. తత్ యాత్ తత్ స వి టు వ రే ని యం భ యో దే పస్య ధీమహి హి యో యో నః ప్రచోదయాత్. 24 అక్షరాలు, 24,000 శ్లోకాలు, ఒక్కొక్క 1,000 శ్లోకానికి ఒక్కొక్క అక్షరం మొదటిది. మొదటి శ్లోకం ఏంటి? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిప్రప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. వాల్మీకి ఎలాంటి వాడంటే మునుల్లోకి పొంగవుడు, చాలా శ్రేష్ఠుడు. అలాంటి వారి దగ్గరికి మనం కూడా, నారదుడు మన దగ్గరికి రావాలంటే మనం మౌనం పాటించాలి. మౌనం అంటే నోటితో మాట్లాడకుండా ఉండడం కాదు, మనసుతో ఆలోచనలు లేని స్థితిలో ఉండడం, మనసులో సంకల్ప వికల్పాలు లేని కంప్లీట్ సైలెన్స్. ఏ రకంగా అయితే అరవిందులు చెప్తారో మెంటల్ సైలెన్స్, వైటల్ స్టెబిలిటీ, ఫిజికల్ ఇమ్మొబిలిటీ, ఈ మూడు ఎవరైతే సాధిస్తారో అక్కడికి జ్ఞానం ఇచ్చే ప్రకాశం వస్తుంది. దాని పేరే నారదుడు. ఆయన ఎలాంటి వాడు? తపస్సు స్వాధ్యాయము నిరంతరం చేస్తాడు, తపస్వి. మళ్ళీ వాగ్వివాదం అలాంటివి లేకుండా వాగ్విదాం, వాక్కులో విద్వాంసుడు అనమాట, అంటే వాక్కు చెప్పడంలో. ఆయన్ని మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అంటాం నారదుడిని. అలాంటి నారదుడు వరకు భగవంతుని యొక్క సందేశాన్ని తీసుకుని మన దగ్గరికి వస్తాడు. ఎప్పుడు మనం మౌనంగా ఉంటే మౌనంలో ఇవన్నీ జరుగుతాయి. అది మొట్టమొదటగా గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరంతో మొదలయ్యే రామాయణ శ్లోకం. ఈ రామాయణంలో ఏం చెప్పారు? ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఏ రకంగా రైట్ రిలేషన్షిప్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అనేది మొత్తం కూడా, ధర్మాన్ని ఎలాగ ఆచరించాలి, ఇదంతా కూడా రామాయణంలో ఉంటుంది. అదే గాయత్రి మంత్రం భాగవతంలో భగవంతుని లీలలు వివరిస్తూ భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి వ్యక్తి సాధించాల్సినవి ఎలాగా శరణాగతి చెందాలి చెప్తూ 12 స్కందాల్లో ఉంటుంది. అదే గాయత్రి మంత్రంతో చెప్పబడిన రామాయణం 24,000 శ్లోకాలతో ఉంటుంది, 6 కాండలతో ఉంటుంది. మనకు రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అనేది రాముణ్ణి చూస్తే అర్థమైపోవాలి అన్నట్టుగా అదే గాయత్రి మంత్రం. చూసారా, అక్కడ గాయత్రి మంత్రం, ఇక్కడ గాయత్రి మంత్రం. అలాంటి గాయత్రి మంత్రమే మళ్ళీ గురువుగారు తీసుకుని ఆయన జీవితానికి దాన్ని అప్లై చేసుకుని ఎలా జీవించారో తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఇక్కడ కూడా వ్యక్తి ఉన్నతమైన ఆదర్శాలు పెట్టుకోవాలి. ఏ రకంగా అయితే రామాయణంలో ధర్మాన్ని పాటించారో రాముడు వారు, అలాగే గురువుగారు కూడా అదే పేరు ఆయన్ని కూడా శ్రీరామ్. గురువు అక్కడ రాముడి పేరు కూడా శ్రీరామ్ అంతే, రామ్. రామ్ అంటే తనలో తాను రమించేవాడు. అలాంటి రామాయణంలో ఉన్న ఆదర్శాలు ఏమవుతుందో అలాంటివే పూర్తిగా తీసుకుని గురువుగారు తన జీవితాన్ని మలుచుకుని గాయత్రీమయం చేసుకున్నారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఒక దేన్నైనా మనం అనుసరించాలి అంటే దాని గురించి మనం ముందర లోతుపాతులు బాగా తెలుసుకుని దానికి ఎంతవరకు మనం ఎదగగలము అనేది, పాటించగలం అనేది బేరీజ్ వేసుకుని సాధ్యమైనంత వరకు దాన్నే పాటించాలి తప్ప దాన్ని మటుకు డిగ్రేడ్ చేయకూడదు. ఈ రకంగా గాయత్రి మంత్రంలో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మొట్టమొదటగా మొట్టమొదటిగా ఏం చేస్తామండి మనం, గాయత్రి మంత్ర అక్షరాలు 24 వాటి గురించి కొంచెం మనకు నాకు అర్థమైనంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో మొదటిది తత్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో దట్ అది అని చెప్తే అది ఎక్కడున్నట్టు, జనరల్గా దగ్గరే ఉండే అది అంటారు, ఇది అంటారు. మన పుస్తకం ఇప్పుడు నా పక్కనే ఉందనుకోండి పుస్తకం, లేకపోతే నా ఎదురుగుండా ఈ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ గురించి ఎవరికైనా చెప్పాలంటే ఇది అని చెప్తాం, అంతేగాని అది అనం. అది అంటే అని అర్థం మనకంటే కొంచెం దూరంగా ఉందని అర్థం. ఇదిగో ఇది అంటాం, మన చేతిలో పుస్తకం పట్టుకో, ఇదిగో ఈ పుస్తకం తీసుకుంటాం, ఇదిగో ఈ అంటాం. అక్కడ ఈ అని వచ్చినప్పుడల్లా ఇది దగ్గరగా ఉందని అర్థం, అది అన్నప్పుడు దూరంగా ఉందని అర్థం. తత్ అంటే అది, అది అంటే ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు దూరంగానే ఉంటుంది. ఒక సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఇట్ ఈజ్ ఆల్వేస్ బియాండ్, ఇట్ ఈజ్ ఆల్వేస్ బియాండ్, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫార్. మనం ఎంత దగ్గరికే వెళ్తున్నా అది ఇంకా ముందర ఎక్కడ ఉంటుంది, మనం వెళ్ళే కొద్దీ ఇంకా అది అక్కడ ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు అందదు. అంటే దాన్ని వర్ణించడం గురించి అలంకారికంగా చెప్పడం అంటారు. దాన్ని అలంకారికంగా చెప్పడం అంటే అర్థం ఏంటంటే, మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడిని రీచ్ అవ్వటం అనేది ఉంది చూసారా, అది కొంతవరకు జరుగుతుంది, దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. దాంట్లో ఒకటైపోయింది, సపోజ్ సూర్యుడిలోకి వెళ్ళాం, సూర్యుడిలోకి ఎప్పుడో ఒకరు చెప్పారు ఈ నాసా వాళ్ళు, మేము ఒక స్పేస్ షిప్ పంపిస్తాం దాంట్లోకి. సూర్యుడిలో దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే సూర్యుడికి ఉన్న ఆకర్షణ శక్తికి ఈ స్పేస్ షిప్ దాంట్లో కలిగి కరిగిపోయి ఒకటైపోతుంది. ఇంకా స్పేస్ షిప్ ఉండదు, ఏముండదు, మాయమైపోతుంది దాంట్లో ఫినిష్. బర్ముడా ట్రయాంగిల్లో అన్ని మాయమైపోతున్నట్టుగా సూర్యుడిలో కరిగిపోవడమే. నిప్పులో నెయ్యి వేసాం, నిప్పులో నెయ్యి వేస్తే నెయ్యి ఏముంటుంది, ఇంక నెయ్యి ఉండదు, నిప్పే ఉంటుంది. అలాగా సూర్యుడిలో కలిసిపోతే సూర్యుడే ఉంటాడు, మనం ఉండం. ఏం పంపించినా అక్కడి నుంచి ఏమి రావు బయటికి, అటు సూర్యుడితో ఒకటైపోవాల్సిందే, సూర్యుడు అది ఒకటైపోతాం. అలాగా భగవంతుడిలో ఒకటైపోవడం అనే దాన్ని జరిగితే ఇంకా తత్తు లేదు, ఇత్తు లేదు, ఏమీ లేదు, చెప్పడానికి ఎవడు ఉండడు. కనుక ఎవరన్నా ఒక దాని గురించి చెప్పాలంటే మనం ఒక చోట చూసి మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పాలి దాని గురించి. అలాగా మన సాధనలో మనం భగవంతుడిని దర్శించుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అది అందరికీ చెప్పాలి. ఈ మధ్య ఒక ఆయన అడిగాడు, భగవంతుడు అంటే ఎలా కనిపిస్తాడు, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, అంటే అంటే ఈసోట్రిక్ ఆస్ట్రాలజీలో చెప్పినట్టుగా ఒక ఇండిగో కలర్లో ఉంటాడా, ఎలాగా అంటే ఎలా ఉంటాడు అంటే చాలా చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే భగవంతుడు సినిమాల్లో చూపించినట్టుగా ఏదో శంఖచక్రాలు గదా పద్మం అన్నీ వేసేసుకుని వస్తాడు, లేకపోతే చేతిలో పెద్ద శూలం డమరు, లేకపోతే ఇంకా కమండలం ఇలాంటివన్నీ పట్టుకొస్తాడు, లేకపోతే చతుర్ముఖ బ్రహ్మలాగా ఒక హంస మీద పద్మం మీద కూర్చుని నాలుగు తలకాయల్లో ఒకటి కనపడకుండా మూడు కనిపిస్తూ వేదాలు పట్టుకుని ఉంటాడు, కమండలం పట్టుకుంటాడు, చేతిలో జపమాలు ఉంటుంది, ఓ నాయన లే అంటాడు, ఇవన్నీ అనుకుంటారు, అవన్నీ భ్రమలు, అలా ఉండదు. ఎలా కనిపిస్తాడు అంటే కనిపించడు. అదేంటి మరి భగవంతుడు ఉన్నాడు కనిపించడంటే, భగవంతుడు ఉన్నాడు ఉన్నట్టు సాధన చేసుకునేవాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలాగంటే వాడిలో అనంతమైన శాంతి, ఆ శాంతి దేనివల్ల కూడా చెదరగొట్టబడదు, ఇట్స్ అన్డిస్టర్బ్డ్ అన్రఫల్డ్ పీస్, అలాగే అనంతమైన ఆనందం. ఎక్కడెక్కడ శాంతి కనిపిస్తుందో, ఎక్కడెక్కడ ఆనందం కనిపిస్తుందో అక్కడక్కడల్లా భగవంతుడు ఉన్నట్టు. ఎక్కడ ధర్మరాజు ఉంటాడో అని చెప్పకుండా ఎక్కడెక్కడ సస్యశ్యామలంగా ఉంటుందో, ఎక్కడెక్కడ వర్షాలు సరైన సమయానికి పడతాయో, ఎక్కడెక్కడ పాడి పంటలు బాగా ఉంటాయో అక్కడ ధర్మరాజు ఉన్నాడు, అలా వెళ్ళి వెతికి పట్టుకోండి వాడిని అంటాడు. అలా వెళ్ళి చూస్తే ఒక విరాటరాజు రాజ్యంలోనే అలా ఉంటాయి, మిగతా చోట్ల అలా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది, ఇక్కడ ఉన్నాడేమో మరి ధర్మరాజు. అలా వెతుకుతారు, ఎంత వెతికినా ధర్మరాజు వాళ్ళకి కనపడడు, ఎందుకంటే కంకుబొట్టులాగా ఉన్నాడు. పరమాత్మ అనుగ్రహం వల్ల వాళ్ళు ఆ సంవత్సరం పాటు ఎవరికి తెలియరు. కానీ ధర్మరాజు ఏ రూపంలో ఉన్నా ధర్మరాజే కాబట్టి సృష్టికి తెలుసు ఆయన ధర్మరాజుని, ప్రకృతికి తెలుసు ధర్మరాజుని. అందుకని అక్కడ చక్కగా పాడి పంటలు పండటం, చక్కగా వర్షాలు కురవటం, అంతా సస్యశ్యామలంగా ఉండటం అనేది జరిగింది. అలాగా భగవంతుడు మనం ఏ పేరు పెట్టినా, మనం ఎలాగా ఆయన్ని కొలిచినా, మనం నిజంగా మనలో ఉన్న సిన్సియారిటీని బట్టి మనలోకి అవతరిస్తే మనం ఎక్కడుంటే అక్కడ శాంతి ఉంటుంది, ఎందుకంటే మనతో ఆయన ఉంటాడు కాబట్టి. అంతేగాని మనం ఎక్కడుంటే అక్కడ శాంతి ఉంటుంది అనకూడదు, మనలో భగవంతుడు అవతరించాడు కాబట్టి ఆ వాతావరణం అంతా శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే శాంతిగా ఆనందంగా అస్సలు ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందంటే అర్థం ఆయనలోకి పూర్తిగా భగవంతుడు అవతరించాడు. అలాగే గురుదేవుల్లోకి పూర్తిగా భగవంతుడు అవతరించాడు. అలాగే మహాత్ముల్లోకి పూర్తిగా అవతరించి వాళ్ళకి భగవంతుడికి తేడా లేని పరిస్థితి వచ్చేంత వరకు జరిగింది కాబట్టి, అభేదం వచ్చింది కాబట్టి, అద్వైత స్థితి వచ్చింది కాబట్టి అక్కడెప్పుడు శాంతి, సమృద్ధి, సద్భావన, ఆనందం, సంతోషం, ఇవన్నీ ఉత్సాహం, ఒక కార్యదీక్ష, ఇవన్నీ కూడా తొణికిసలాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు భగవంతుడి దర్శనం జరిగింది అనడానికి గుర్తు. గాయత్రి మంత్రం చేసే సాధకులు కూడా నాలో ఆ పరమాత్మ యొక్క సమస్తానికి మూలమైన అనంతపూడి బ్రహ్మాండాలకి మూలమైన ఏ దివ్య తేజస్సు ఉందో ఆ సవితా తేజస్సు యొక్క ఆ భర్గశక్తి నాలోకి ప్రవేశించాలి, నాలో ప్రవేశించాలి అని ప్రార్థించాలి మనం. నాలోకి రా అని ఎప్పుడైతే మనం అడిగామో, ఎవరికైనా మనం ఫోన్ చేసాం లేకపోతే లెటర్ రాసాం లేకపోతే మెయిల్ పెట్టి మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తే ఏదో ఒక రోజు వస్తారు వాళ్ళు, ఇవాళ రాపోయిన రేపు అని వస్తారు. అలాగే మనం అసలు ఆహ్వానించాలి కదా. ఇప్పటికే గాయత్రి చేస్తున్నామండి, చేయమన్నారు చేస్తున్నామండి అంటే ఓకే వెల్ అండ్ గుడ్, బట్ వీ హ్యావ్ టు ఇన్వైట్. అది గుర్తుంచుకోవాలి మళ్ళీ, రోజు జపం చేసే ముందు గాయత్రి మాత్రం నా అంతరంగంలో ఆహ్వానిస్తున్నాను, అవి వచ్చిన తర్వాత నా అంతరంగంలో ధారణ చేసుకుంటున్నాను, నా బుద్ధిని సన్మార్గం వైపు నడిపించు తల్లి, నాలో పాపాలను పోగొట్టు, ఇవన్నీ కూడా మనం ఒక విన్నపం, ఒక రిక్వెస్ట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకు అవన్నీ జరుగుతాయి. ఇంతకీ తత్ అనేది ఏంటంటే, తత్ అనే మొదటి అక్షరం ఏమేం చెప్తోందంటే, మనలో తపస్సు ఉండాలి, మనలో స్వాధ్యాయం ఉండాలి. తపస్వి వాగ్విదాం వరం, అలా ఉంటూ మనం మౌనంగా ఉండాలి. తపస్సు అంటే గురువుగారు చాలా రకాల తపస్సులు ఇచ్చారు, అవి వరుసగా మీరు గాయత్రి మహాజ్ఞానంలో చూసే ఇచ్చు, దాని పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, చాలా సులభంగా అర్థమయ్యేది. స్వాధ్యాయం, స్వాధ్యాయం అంటే ఒక రెండు అర్థాలు లేదు దానికి. స్వాధ్యాయం మన మనం అధ్యయనం చేసుకోవటం, మన మనం చదువుకోవటం, అది మనం చెప్పుకుందాం. అలాగే స్వాధ్యాయంలో రెండో పార్ట్ ఏంటంటే వేదాలు చదవటం, పురాణాలు చదవటం, ఉపనిషత్తులు చదవటం, గురుచరిత్రలు చదవటం, అలాగే గురువుగారు ఇచ్చిన సాహిత్యం చదవటం, ఇవన్నీ కూడా స్వాధ్యాయం కిందకు వస్తాయి. స్వాధ్యాయంలో మొదటి పార్ట్ మనల్ని మనం చదువుకోవటం అంటే, మనం మిథున రాశి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఈ సమస్తమైన వేద ధర్మం అంతా కూడా, వేదం ధర్మం అంతా కూడా మనిషిలో ప్రతిష్ఠించబడి ఉన్నది. ఏ రకంగా అయితే మిథున రాశి సింబల్ ఉందో, రెండు గీతలు పైన అడ్డగీత, కింద అడ్డగీత, అలాగే ఖచ్చితంగా మన కంఠంలో ఈ కంఠంలో రెండు గీతలు, ఇక్కడ పైన అడ్డగీత, కింద అడ్డగీత, అవి పనిచేస్తూ ఉంటాయి. దాన్ని మనం రోజు ధ్యానం చేయటం వల్ల అసలు సృష్టి ధర్మాలు ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఇలాంటివి మనకు మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. ఎలాగ అంటే, మనకు మొట్టమొదట మళ్ళీ పరబ్రహ్మం ఉన్నాడు, పరబ్రహ్మముకి సృష్టించాలి అనే సంకల్పం కలిగింది. సో కామయత అని చెప్తారు ఆయన, సహ ఆయన లేక సహ అంటే అతడు, కామయత కోరుకున్నాడు ఏమని, ఏకోహం బహుశ్యామ, నేను ఒక్కడిని ఉన్నాను, ఎక్కువ అనంతంగా అవ్వాలని. అంటే వన్ నుంచి అంటే ఏకత్వం నుంచి అనంతత్వానికి, భిన్నత్వానికి వెళ్ళాలని, సృష్టి చెయ్యాలని కోరుకున్నాడు. ఎందుకయ్యా ఇది అంటే, ఆయన లీల ఆనందం కోసం. కాబట్టి సృష్టి ఎందుకుంది అని ప్రశ్నించిన వాళ్ళకి మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా ఆనందం కోసం ఉంది. ఆనందం అంటేనే అనుభవిస్తేనే ఆనందం, కాబట్టి భోగము. కాబట్టి సృష్టి ఎందుకు ఉంది అంటే, భోగ మోక్ష ప్రదము సృష్టి అంటే. కానీ ఇదంతా కూడా నాన్సెన్స్, మనంతా మాయలో పడేసాడు భగవంతుడు, ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు మమ్మల్ని, కష్టాలు పెట్టడానికి ఆయనకి ఏం అధికారం ఉంది, ఇదంతా ఆనందంగా సృష్టించవచ్చు కదా. ఇలాగ కొంచెం వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. ఆయన సృష్టి ఎప్పుడు కూడా ఆనందము భోగము, ఈ రెండు ఇవ్వటానికే ఉంది, భోగము మోక్షము రెండు. మోక్షం అంటే దేనికి కట్టుబడకుండా ఆనంద స్వరూపంగా ఉండడం. భోగము అంటే సపోజ్ మనకు బాగా ఆకలిస్తుంది, ఇష్టమైనది వండుకు తింటున్నాం, ఆ వండుకు తింటున్నప్పుడు నాలుక మీద పడంగానే రుచి తెలుస్తుంది, ఆ రుచిని అనుభవించడం భోగం, ఇంకా రుచిని వదిలేయడం మోక్షం. అంతేగాని రుచి బాగుంది కదా అని అదే తింటూ కూర్చుంటే కడుపు నొప్పిస్తుంది, అదే తింటూ కూర్చుంటే విరోచనాలు అవ్వచ్చు, అదే తింటూ కూర్చుంటే వాంతులు అవ్వచ్చు, ఇంకా ఎక్కువ చేస్తే అనారోగ్యం వచ్చి మంచాన పడవచ్చు. కాబట్టి భోగం ఎక్కువైతే రోగం వస్తుంది, అంతే తప్ప భోగము ఎక్కడి వరకు చేయాలో అంతవరకు దానికి లిమిట్ గుర్తుపెట్టుకుని దాన్ని సిజించడం అనేది మోక్షం కిందకు వస్తుంది. భోగము మోక్షము రెండు సృష్టిలో ఎప్పుడూ ఉన్నాయి, అవి రెండు వేరువేరు కాదు, భోగం తర్వాత ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది. ఇవి తపస్సు. నెక్స్ట్ స్వాధ్యాయంలో మనకు మనని మనం తెలుసుకోవటం, మనని మనం తెలుసుకోవడం వల్ల సృష్టి ధర్మాలు ఉన్నాయని తెలుసుకోవటం. దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటి, భగవంతుడు ఉన్నాడు, ఆయన సృష్టించాలని సంకల్పించాడు, దానికి పరమార్థం ఏంటంటే ఆనందము, ఆనందం కోసం చేసుకున్నాడు ఇది. ఆ ఆనందం కోసం చేసుకున్న దాంట్లో భాగంగా మనమందరం కూడా ఉద్భవించాం కాబట్టి మనం కూడా ఆనంద స్వరూపులము. అలాగే జీవించట్లేదు కాబట్టి మనం దీనులుగా హీనులుగా ఉన్నాం కాబట్టి దుఃఖితులుగా ఉన్నాం కాబట్టి మళ్ళీ మన స్వరూపం తెలుసుకోవడానికి ఈ యోగము తర్వాత సాంఖ్యము ఇలాంటివన్నీ కూడా భగవంతుడు మనకు ప్రసాదించాల్సి వచ్చింది. అందుకని విద్యలు ఎందుకు వచ్చాయంటే మన దుస్థితి చూసి ఆయన మన మీద జాలితోటి మళ్ళీ మనం ఉద్ధరించడానికి ఇచ్చాడు. అర్జునుడిని దుస్థితి చూసే కదా ఆయన క్లైబ్యం అంటే క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ యుపమధ్యదే క్షుద్రం హృదయ దౌర్బల్యం చిత్తోత్తిష్టపరం తప. ఈ హృదయ దౌర్బల్యం వల్ల నువ్వు ఇలాగ ఉన్నావు, ఒక నపుంసకుడు చేసేటట్టుగా నువ్వు ఇలా చేస్తున్నావు, అలాగ చేయకూడదు, లే నుంచో యుద్ధం చెయ్యని ఉత్తిష్ట లే అని చెప్తాడు. అలాగ ఎందుకు చెప్పారు, మన కర్తవ్యం ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పేదే భగవద్గీత. దాంట్లో హింస ఏముండవు. మనం చేయడానికి ఏం పని చేయాలో తోచకపోయినప్పుడల్లా భగవద్గీత తీసి చూస్తే మన పని ఏంటో మనం ఎలా చేయాలి అది మనకు భగవంతుడు చెప్తాడు. అందుకని సో కామయత అన్న తర్వాత ఎలా చేయాలి ఏమి చేయాలి మొత్తం అంతా స్ఫురించింది భగవంతుడిగా. ఆ స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణ శక్తి అది గాయత్రి. అంటే ఒక పని చెయ్యాలి అని ఒకరికి సంకల్పం వచ్చినప్పుడు ఆ పని చెయ్యాలి అని అనుకున్న వ్యక్తి ఆ పని చెయ్యాలి అనే సంకల్పం వేరువేరుగా దూరంగా ఉండవు, కలిసి ఉంటాయి. అంతే, అక్కడి నుంచి విడిపోతాయి తర్వాత. అలాగ వచ్చిన తర్వాత ఈ సృష్టి మొత్తం చేయడానికి తీసుకున్న ద ఫస్ట్ గాడ్ ఎవరంటే అగ్ని. మొట్టమొదటి పరబ్రహ్మం ఉన్నారు, ఆయన స్ఫురణ గాయత్రి. కాబట్టి రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసులాగా పరబ్రహ్మ గాయత్రి. అక్కడి నుంచి ఇమీడియట్గా వచ్చింది అగ్ని. ఆ అగ్ని చిదగ్ని. ఈ చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ అని లలితా సహస్రనామాలో ఉంటుంది. చిదగ్ని వచ్చిన తర్వాత చిదగ్ని కుండంలోంచి లలితాదేవి ఆవిర్భవించిందిట సమస్త దేవతాశక్తుల సమాహారంగా. ఇక్కడ మనం ఏమీ వాదించుకోక్కర్లేదు, ఏమీ యుద్ధాలు చేసుకోక్కర్లేదు. గాయత్రి గొప్పదా లలిత గొప్పదా అని కొందరు లలితా సహస్రనామం ఇష్టమైన వాళ్ళు లలిత తర్వాత దాంట్లో గాయత్రి అంటూ చూడండి కాబట్టి ముందరే లలిత అంటారు. గాయత్రి ఇష్టమైన వాళ్ళు ఏంటారంటే బ్రహ్మస్ఫురణ గాయత్రి, దాని తర్వాత చిదగ్ని వచ్చింది, చిదగ్ని కొండ సంభూత కాబట్టి తర్వాతే లలిత అంటారు. ఇవన్నీ మనకు అనవసరం. సాధన చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇది చేయడం వల్ల మనకు ఏమొస్తుందో తెలుసుకోవాలి తప్ప వీడి ముందా వాడి ముందా వాడు గొప్ప వీడి గొప్ప అంటే మనకి ఏది మూర్ఖత్వంలో అజ్ఞానంలో ఉన్నామని అర్థం. అలాంటివి పెట్టుకోకూడదు, అలాంటివి వదిలేసి ఆ చిదగ్ని ఏదైతే ఉందో ఆ చిత్ ఏదైతే ఉందో దాని వెంటనే ఆనుకునే ఉంటుంది ఆనందం. అంటే చిత్తు వేరుగా ఆనందం వేరుగా ఉంటుంది. అలాగే సత్ దాంతోనే ఉంటుంది. అంటే సత్ చిత్ ఆనందము సచ్చిదానందము సచ్చిదానంద రూపాయ గుణాయ పరమాత్మనే. అంటే పరమాత్మకి గుణాలు ఉంటే నిర్గుణుడు ఉన్నాడు, సగుణుడు ఉన్నాడు. నిర్గుణుడు అంటే ఏమి గుణాలు లేనివాడు, నిరాకారుడు, ఆకారం లేనివాడు. అలాంటి అబ్సల్యూట్కి ఒక ఆలోచన వచ్చింది సృష్టించాలని, ఆనందించాలి. ఆ ఆలోచన ఆ స్ఫురణ గాయత్రి. అక్కడి నుంచి సగుణ బ్రహ్మ వచ్చాడు బయటికి. ఆ సగుణ బ్రహ్మే సత్ చిత్త ఆనందం. ఆ సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో ఆ సచ్చిదానంద స్వరూపమే దాని తర్వాత వచ్చేదే మనకు ఆ సత్ చిత్త ఆనందం. మూడు కలిసి ఉన్న స్థితి నుంచి ఈ సృష్టి మొత్తం చేయడానికి ఋతస్వరూపంగా, ఋతము అనే ఒక పదం గుర్తుపెట్టుకుందాం, ఆ ఋతస్వరూపంగా అగ్ని పనిచేస్తూ ఈ సృష్టి మొత్తాన్ని చేస్తూ ఉంటాడు. అగ్ని మొట్టమొదటి దేవుడు అని చెప్తుంది వేదం. పురోహితం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం మృత్విజం హోతారం రత్నధాతము. అగ్నిమీళే పురోహితం, పురోహములకు హితము చేకూర్చేవాడు అగ్ని. దేవస్య ఋత్విజుడు, ఋత్విజుడు అంటే ఆహుతులు ఇచ్చేవాడు. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతం. రత్నాలన్నింటినీ ధరించేవాడు. రత్నం ఏంటి అంటే గురువు గారు ఇచ్చారు 9 రత్నాలు గాయత్రి మంత్రంలో, అవన్నింటినీ ధరించినవాడు ఆయన. అలాంటి అగ్ని మొట్టమొదటి దేవుడు. మరి అగ్ని మొదటి దేవుడు అయితే గణపతి కదండి మొదటి దేవుడు. మొదటి ఆరాధ్య దైవం గణపతి అంటే అగ్ని గణపతి ఒకటే. ఒక రకంగా చూస్తే గణపతిలో సూక్ష్మంగా జాగి ఉన్న శక్తి మొత్తం అగ్నే. ఈ అగ్నే మొత్తం అంతటిని సృష్టిస్తాడు. ఎలాగంటే ఋతస్వరూపంగా ఉంటాడు అని చెప్తుంది శాస్త్రం. ఋతము అంటే సత్యము, దాంట్లో ఎప్పుడు అలా ఉంటుందన్నమాట, వ్యక్తీకరించబడకుండా ఉన్నది, ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు మబ్బులు వర్షం కురవడానికి రెడీగా ఉన్నాయనుకోండి, నల్లటి మబ్బులు అలా చుట్టూ కమ్మేస్తున్నాయి. ఎప్పుడైతే చల్లటి గాలి వీచిందో వెంటనే వర్షం చినుకులు టపటపా పడతాయి. అంతవరకు ఆ వర్షం చినుకులు ఎక్కడున్నాయంటే మబ్బులలో దాగి ఉన్నాయి. అలాగే ఒక విత్తనంలో చెట్టు దాగి ఉంటుంది, అది నేలలో వేసినప్పుడు నీళ్లు పోసినప్పుడు సమయం అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు దాంట్లోంచి మొక్క బయటకు వస్తుంది. క్రిందకేమో వేరు, పైకి శాప్లింగ్ కొంచెం అలా బయటకు వస్తుంది. దాంట్లో ఇంగ్లీష్లో చెప్తాం శాప్ అని, అంటే ఆ బీజంలో ఉన్న రసం ఏదైతే ఉందో ఆ రూపంలో అగ్ని ఉంటాడు. బీజంలో అంకురించే శక్తిగా అగ్ని ఉంటాడు. అలాగే మనిషి వీర్యంలో శోణితంలో కూడా అగ్ని అంకురించే రూపంలో ఉంటాడు. అలాగే మన మనస్సులో ఆలోచించే శక్తిగా ఉంటాడు. పొట్టలో అన్నం తింటే అరిగించే వైశ్వానరుడిగా ఉంటాడు. అలాగే మన వంశవృక్షం పెంపొందించడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వాళ్ళు వంశం వృద్ధి చెందడానికి వాళ్ళలో గార్హపత్యాగ్నిగా ఉంటాడు. ఇలాగ 3 రకాల అగ్నులుగా మన శరీరంలో అగ్ని ఉంటాడు. ఈ 3 రకాల అగ్నులు కూడా సృష్టిలో కూడా అలాగే ఉంటాడు. ఈ 3 రకాల అగ్నులు ఒకే అగ్ని 3 రూపాలుగా ఉంటాడు. ఇదంతా కూడా ఆ చిత్ శక్తి యొక్క వైభవము. ఇది మనం నిజమా అని ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరన్నా చెప్తే వెంటనే ఓహో చాలా బాగుంది ఎస్ అనకూడదు, మన అనుభవంలో కూడా రావాలి. దీనికి ఎలా చెప్పుకుంటామంటే అగ్ని మనకు భౌతికంగా బాగా దగ్గరగా కనిపించేది మనం ఇంట్లో వెలిగించుకునే దీపం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని మనం మంత్రం చెప్పుకుంటాం. అలా చెప్పుకుని దీపానికి నమస్కారం పెట్టుకుంటాం. ఇది దీపానికి చెప్పిన ఈ మంత్రంలో ఉన్న అర్థం చూస్తే దీపం జ్యోతి పరం బ్రహ్మ, పరబ్రహ్మమే దీపము, దీపమే పరబ్రహ్మము. ఎందుకు అంటే మనం సాధన చేసుకుంటూ 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 వెళ్తే మన హృదయంలో అచ్చు భౌతికంగా ఒక దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు ఎలా వెలుగుతుందో అలాంటి వెలుగు మన హృదయంలో కనిపిస్తుంది. దీపం సర్వతమోపహం, ఏ రకంగా అయితే దీపం వెలిగిస్తే అంత చీకటి పోయి ఎక్కడెక్కడ ఏది ఉందో బాగా కనిపిస్తుందో, అలాగా మనలో ఆ పరబ్రహ్మం యొక్క వెలుగు వచ్చినప్పుడు మనలో ఏముందో మనకు తెలుస్తుంది, మన గురించి మనకు తెలుస్తుంది. దీపేన సాధ్యతే సర్వం, దీపం వల్ల అన్నీ సాధించవచ్చు. అలాంటి సంధ్యాదీపం నమోస్తు. సంధ్య అంటే ఏంటి, ఒక ట్రాన్సిటరీ పీరియడ్, పగల నుంచి రాత్రికి వెళ్తున్నప్పుడు సాయం సంధ్య, రాత్రి నుంచి పగలకు వస్తున్నప్పుడు పూర్వ సంధ్య. అంటే తూర్పును ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు, అంతకుముందు ఉన్న చీకటి అంతా పోయి సూర్యుడు రాబోతున్నాడు అప్పుడు వచ్చే సంధ్య ప్రాతః సంధ్య, సాయం సంధ్య సాయంత్రం. ఇలాగా 2 కాలాలు కలిసినప్పుడు సంధ్య, సంధి, యుగ సంధి అంటే ఈ యుగం ఆ యుగం మధ్యలో సంధి. అలాగా సంధ్యాదీపం నమోస్తుతే, ఈ దీపం రెండింటిని కలుపుతుందన్నమాట అర్థం. ఏ రెండింటిని కలుపుతుంది, మన జాగ్రత్తని స్వప్నాన్ని కలుపుతుంది, మన స్వప్నాన్ని సుషుప్తిని కలుపుతుంది. లేకపోతే మన ఈ ప్లేన్ నుంచి వేరే ప్లేన్కి మధ్యలో అనుసంధానం చేస్తుంది. అలాగే మనం చేతిలో ఒక సమిధ తీసుకున్నాం, ఆ సమిధని నేతిలో ముంచి అగ్నికి వేసాం, వేస్తే ఇప్పుడు ఏమవుతుంది, మన చేతిలో ఉన్న సమిధ ఆ స్టేజ్లోంచి వేరే స్టేజ్లోకి మారిపోతుంది. అక్కడ మొట్టమొదట కనిపించిన స్థితి ఒకటి, తర్వాత ఉన్న స్థితి రెండోది వేరేది. అంటే ఈ స్థితిని ఆ స్థితికి మధ్యలో ఉంటుంది, అది సంధ్యాదీపం. సంధ్య అంటే ఎప్పుడు కూడా ఇట్ ఇస్ ఎ కన్ఫ్లుయెన్స్, 2 కలయిక మధ్యలో ఉన్న కాలం, 2 కలయిక మధ్యలో ఉన్న కాలం. సంగమం అంటాం, రెండు నదులు కలుస్తుంటే సంగమం అంటాం. అలాగే రెండు ఒక గంట, 12, 1 గంట అరగ్గా రెండు కలుసుకుంటున్నప్పుడు అక్కడ సంధ్య. లేదా 12 గంటల 1 నిమిషం 2 గంటల 2 నిమిషం. కాబట్టి సంధ్య ఎప్పుడూ ఉంటుంది, అది కొత్తగా ఇప్పుడే ఉంటుంది అప్పుడే ఉంటుంది ఇంకా. కానీ ఆ సంధ్యల్లో ప్రాతః సంధ్య, సాయం సంధ్య సృష్టి మొత్తాన్ని ప్రభావితం చేసేవి. కాబట్టి వరకు కూడా ప్రాయం సంధ్య, సాయం సంధ్య అని రెండు సంధ్యలు ఉంటాయి. ఆ రెండు సంధ్యల్లోనూ దీపం పెడతారు. కానీ ఆ దీపం పెట్టినప్పుడు ఒకదానికి సంతోషిస్తారు, ఒకదానికి బాధపడతారు. పుట్టంగానే ప్రాతః సంధ్య ప్రతి వాళ్ళది, అందుకని పుట్టంగానే పుట్టింట్లో దీపం పెట్టే ఆచారం ఇదివరకు ఉండేది. బాహిరి మహాశయుడి జీవిత చరిత్ర కూడా దాంట్లో ఆయన చెప్తారు ఒకళ్ళకి దీపం పెట్టండి. అలాగే ఒక వ్యక్తి శరీరం వదిలేసిన తర్వాత కూడా తల దగ్గర దీపం పెడతారు. సంధ్యాదీపం నమోస్తుతి పరబ్రహ్మ ఆ దీపరూపంలో ఆ వ్యక్తి దగ్గర ఉంటాడు, పుట్టంగానే ఉంటుంది, వెళ్ళిపోతుండగా మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఆయన వదిలింది ఎప్పుడూ లేదు. మనం దాన్ని ఒక క్రతువుగా చెయ్యాలి. అది కొన్ని చోట్ల చేస్తున్నారు, కొన్ని చోట్ల చేయటం లేదు, అది వేరే విషయం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తపస్వాధ్యాయ అనర్థం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిప్రప్రచ్ఛ వాల్మీకి మునిపుంగమం. వాల్మీకి అంటే ఏంటి? వాల్మీకము అంటే పుట్ట, పుట్టలో ఉన్నట్టు ఆయన పుట్టలో చుట్టేసే చుట్టరంగా అది వాల్మీకం అండి. ఆ వాల్మీకి అంటే అలాంటి వాడు అంటే ఏంటి అర్థం? బయటవన్నీ ఏమీ పట్టించుకోకుండా శాశ్వతం, మనం ఎప్పుడు కూడా అంతర్ముఖంగా ఉండడం, అంతర్ముఖంగా ఉండడం. పుట్టలో ఏముంటుందంటే లోపల ఎక్కడో ఉంటుంది మనం. అలాగా మనం బయట ఉండము, మన చేతనత్వం అంటే లోపల ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ మన అసలు దాంట్లో వద్దాం. ఏంటంటే అది పరబ్రహ్మ ఒకటి, పరబ్రహ్మ స్ఫురణ గాయత్రి. అక్కడి నుంచి సత్ చిత్తు ఆనందం, మనం దీపం వెలిగించడం. మామూలుగా దేవుడి దగ్గర దీపం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా ఏంటంటే సత్ అంటే ఎప్పుడూ ఉంటుంది అంటే మనం వెలిగించినప్పుడు అగ్గిపెట్ట రాపిడికి దీపం వెలిగింది. అంతకుముందు ఎక్కడ ఉన్నది? ఎక్కడో చోట ఉంటేనే కదా అది బయటకు వచ్చేది. వ్యక్తం అవ్వాలంటే ఉండాలి. మనం ఎప్పుడు వెలిగిస్తే అప్పుడే వస్తుంది. కాబట్టి అది ఎప్పుడూ ఉన్నదని అర్థం చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి మనం ఎప్పుడు స్విచ్ నొక్కినా లైట్ వెలగాలి, ఎప్పుడు నొక్కినా ఫ్యాన్ తిరగాలి. అంతేగాని కరెంట్ కట్ అని అనౌన్స్ చేసేటనుకోండి, కరెంట్ కట్ ఎవరికి? మనకు ఉండదు కానీ కరెంట్ ఉంటూనే ఉంటుంది. కరెంట్ ఎలా తయారవుతుందో తెలిస్తే, ఇప్పుడు సైకిల్కి డైనమోలు ఉంటాయి. డైనమోలు అంటే ఒకటి కాపర్ కాయిల్ ఉంటుంది, ఆ కాపర్ కాయిల్లో ఒక మ్యాగ్నెట్ గిర్రం తిరిగేటట్టుగా చేస్తారు. ఆ రెండింటి ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయిందంటే ఆకాశంలో నుంచి ప్రొడ్యూస్ అయింది. కాబట్టి ఆకాశంలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఎప్పుడుందంటే ఎప్పుడూ ఉన్నది. నువ్వు ట్యాప్ చేసే విధానం బట్టి, నువ్వు వాడుకునే విధానం బట్టి నీ దగ్గర ఎప్పుడూ ఉండొచ్చు, లేకపోతే నువ్వు వాడుకోవడానికి అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ అది ఎప్పుడూ అక్కడ ఉంది. అలాగా ఎక్కడెక్కడ చిత్తుందో అది ఎప్పుడూ ఉన్నది. ఎక్కడెక్కడ చిత్తుందో ఎప్పుడైతే లైట్ వేసుకున్నాం మనకు డెఫినెట్గా అందరికీ అమ్మయ్య అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. ఆ రకంగా చిత్తు అనే దానితో ఎప్పుడూ ఆనందం ఉంటుంది, చిత్తు అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మనం ఆ చిత్ యొక్క అంశలం కాబట్టి, చిదంశలం కాబట్టి, మనం చిత్ స్వరూపులం కాబట్టి, మనలో జగన్మాత యాదేవి సర్వభూతేషు చితి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనకు దుర్గా సప్తశతిలో జగన్మాతను ప్రార్థించిన దాంట్లో ఒక మంత్ర శ్లోకం ఉంది. అలాగా ప్రతి ఒక్కరిలో వాళ్ళు ఏ ప్రదేశంలో పుట్టారు, ఏ జాతిలో పుట్టారు, ఏ మతంలో ఉన్నారు, ఏ కులంలో ఉన్నారు అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జగన్మాత చితి రూపంగా ఉంది. చితి అంటే మామూలుగా మనం అర్థం చేసుకునే అర్థం కాదు. చితి పేర్చారు అంటే అర్థం, ఒకటి చచ్చిపోతే ఒక కట్టెలన్నీ పేర్చారు దాన్ని చితి అంటారు, అది కాదు చితి. మనలో వెలుగు రూపంలో జగన్మాత నిరంతరం ఉన్నది. ఆ వెలుగే, అన్నిటికి మూలమైన వెలుగే గాయత్రి. అది మనలో ఎప్పుడూ ఉన్నది. మనం కొత్తగా మనం ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకోకలేదు, మనలో ఉన్నదాన్ని మనం గుర్తించాలి. తప్పిపోయిన సింహం పిల్లని సింహం తీసుకొచ్చి, ఇదిగో నువ్వు నేను ఒకలా ఉన్నాను చూడని నీళ్ళల్లో చూపించింది. అప్పుడు సింహం, అవును నువ్వు నేను ఒకలా ఉన్నాను అవును అంటే, అప్పుడు ఇది సింహంలాగా గాంటరిస్తే అది కూడా సింహంలాగా గాంటరించింది. అప్పటికి కానీ దానికి అర్థం కాలేదు సింహం అని. అలాగే మనం కూడా తమ తమ స్వస్వరూప దర్శనం చేసిన మహాత్ములు మీరు కూడా మాగలాగనే ఆ పరమాత్మ యొక్క అంశలు, అంతేగాని మామూలు వాళ్ళు కాదు, మీరు అలాంటి భ్రమలో ఉండకండి, బయటపడండి అని చెప్తున్నారు. చెప్పి మనలో ఉన్న ఆ చితిరూప జగన్మాతను చూపిస్తారు. చూపించినప్పుడు మనకు కూడా కలుగుతుంది ఏమని, ఓ కరెక్ట్, మనం కూడా పరమాత్మ అంశాలని అది మొట్టమొదట సాధించాలి అని గురువుగారు చెప్తారు. ఆ సాధించడం కోసం మనం గుర్తుంచుకోవాల్సింది, నేను ఆ పరమాత్మ అంశను, చిత్రరూపంలో జగన్మాత నాలో ఉన్నది, నాలో ఉన్నా కూడా నేను చూడలేకపోతున్నాను. ఎలాగా మనలో ఉన్నా మనం చూడలేకపోతున్నాం అంటే ఎలాగంటే, మనం దాన్ని చూడాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, అది చూడాలి అని తెలియదు కాబట్టి, మనం లోపలికి చూడకుండా బయట చూస్తున్నాం కాబట్టి. అందుకని లోపం ఎక్కడుంది, సృష్టించిన వాణిలో ఉన్నదా, సృష్టించబడి సృష్టిని చూస్తూ ఆనందిస్తూ బహిర్ముఖం అవుతున్న లోపం ఉందా అంటే ఎవరికి వాళ్ళు దాన్ని గ్రహించాలి. అలా చేసుకుంటూ మనకు గురువుగారు ఇచ్చిన ఈ గాయత్రి మంత్రం విశేషాలు అనంతం. నా గాయత్రి మంత్రం గురించి ఇంకా అయిపోయింది, గాయత్రి మహావిద్యం చెప్పడానికి ఏముంది అన్న చిన్న ఒక దురాలోచన వచ్చింది నాకు. ఎలాగంటావా నోర్మి అన్నట్టుగా చక్కగా చాలా చాలా విశేషాలు ఇంకా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుందాం. ఇవన్నీ చెప్పుకునే ముందు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆ జగన్మాత నాలో ఉన్నది, చితి రూపంగా ఉంది అంటే వెలుగు రూపంలో ఉంది. సమస్త జగత్తులు అన్నిటికీ మూలమైన వెలుగుగా నాలో ఉన్నది. ఆ వెలుగు ఇప్పుడు ఎక్కడుంది అంటే హృదయంలో ఉంది అని. ఆ హృదయంలో ఎలా ఉంటుంది అంటే అంతరాత్మగా ఉంటుంది అని చెప్తారు. అంతరాత్మ అంటే ఏంటి, మనలో ప్రవేశించిన ఇది అన్నమాట. విశ్వాత్మ అంటే విశ్వం అంతటా ఉన్నది, ప్రత్యేకంగా ఒక చోట ఉంటే ప్రత్యేక ఆత్మ అంటారు. అలాగే మన లోపల ఉన్నదాన్ని అంతరాత్మ అంటారు. ఇప్పుడు మనం ఒక 10 మంది వింటున్నారనుకోండి, 10 మందిలో 10 మంది శరీరాలు అలా ఉన్నాయి కదా, అందరిలోనూ వాళ్ళ హృదయంలో అంతరాత్మగా జగన్మాత ఉన్నది. ఈ 10 మంది ఒకేసారి చేసుకుంటే ఏమవుతుందంటే గాయత్రి మంత్రం, 10 మంది వ్యక్తిత్వాలు అన్నీ మాయమైపోయి అందరూ ఒక్కలాగా అయిపోయి ఒకటే దివ్య తేజస్సు అందరిలోంచి పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు అంతమంది ఉండరు, ఒక్కళ్ళే ఉంటారు. అది సామూహికంగా చేయటం వల్ల వచ్చే లాభం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు అన్నీ కరిగిపోయి అందరిలోంచి ఒకే గాయత్రి వ్యక్తమవుతూ దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది మన అందరం ఒకటే అని. అలాంటి మన చేతనత్వం అందరి చేతనత్వంతో ఒకటవటం అనే ఒక అనుభూతి మనందరికీ కలుగుతుంది. ఇవన్నీ కూడా గాయత్రి మంత్రం సాధన చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు సాధించగలిగిన చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ కష్టం కాదు. అలాగే గురువుగారు ఇచ్చిన గాయత్రి మహాజ్ఞానం మన చేతిలో ఉంటే మనకు రానిదంటూ లేదు, మనకు చేతకానిదంటూ లేదు, మనం చేయలేనిదంటూ లేదు. అది గుర్తుపెట్టుకుంటూ రోజు కాసేపు గాయత్రి మహావిద్యం చదువుకోండి. గాయత్రి మహావిద్యం చదువుకుంటూ స్వాధ్యాయం చేసుకుంటూ గాయత్రి మంత్రాన్ని ఆ అర్థం స్మరణ తెచ్చుకుంటూ గాయత్రి చేసుకుంటూ గాయత్రి నాలోకి అవతరించాలి. గురువుగారులు ఎలా అవతరించిందో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని చెప్పుకున్నాం. మీనరాశి కంపేర్, మిథున రాశి కాంట్రాస్ట్. మీనరాశిలో కంపారిజన్ ఎవరితో పెట్టుకోవాలంటే, ఓ మా గురువు అంతటి వాడు కాబట్టి నన్ను అంతటి వాడిగా తీర్చిదిద్దు, ఆయన అంతటి వాడు ఎలా అయ్యారు అని మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. ఆయన అలా అవటానికి ఏం కారణాలు చెప్తారో చెప్పు తెలుసుకోవాలి. అవన్నీ కూడా మనం పాటించాలి, అప్పుడు ఆయనతో సమంగా ఎదుగుతాం. అలాంటి ఎదుగుదల వింటున్న మీ అందరికీ కలగాలని, అందరూ ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు మీరందరూ కూడా పరమవందని మాతాజీలాగా, పరమ పూజ గురుదేవుల్లాగా అందరూ అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిమ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు. ఇంకా కాపోయినా
ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, అందరూ మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ నాకు కొంచెం పంపిస్తా, సర్టిఫికేషన్ ప్రిపేర్ చేయించడానికి.